అక్కడక్కడే క్రాస్ చేయదు. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక సాధనలో మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి, ఉపాసన, సాధన, ఆరాధన. ఇది ఆధ్యాత్మిక విద్యకే కాదు, ఏ విద్యకైనా కూడా ఈ మూడు ఉండాలి. ఉపాసన ఉండాలి, సాధన ఉండాలి, ఆరాధన ఉండాలి. ఉదాహరణకి ఓ డాక్టరు అవుదాం అనుకున్నాడు. ఏం చేస్తాడు? వైద్యము తెలిసి ఉన్నటువంటి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి పోయి కూర్చుంటాడు. ఇంకేం మాట్లాడు వాడు, కాలేజీకి వెళ్ళి ఏం చేస్తాడు? మాట్లాడు, కూర్చుంటాడు అంతే. కూర్చుని ఏం చేస్తాడు? ఆ వైద్యుడు చెప్పింది వింటూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు, అంతేనా? ఏ విద్య చేయదలుచుకున్నా నువ్వు చేయవలసింది ఏంటంటే క్లాస్కి వెళ్ళాలి, కూర్చోవాలి, నోరు మూసుకోవాలి. నోరు మూసుకుని ఏం చేయాలి? టీచర్ చెప్పింది వినాలి. టీచర్ ఏం చెప్తున్నాడో, ఏ పుస్తకంలో చూసి చెప్తున్నాడో ఆ పుస్తకం మీరు చదువుకున్నా టీచర్ చెప్పింది విన్నాకే అర్థమవుతుంది కదా. ఆధ్యాత్మిక విద్యలో ఇది మర్చిపోయాం. గంగలో దిగుతున్నారు అందరూ కూడా. ఆల్ రిలీజియన్ పీపుల్ ఉపాసన అనేది తెలియక వెర్రివేషాలు ఇస్తున్నారు. ఉపాసన అంటే ఏం చేయాలో అర్థమైందా? కూర్చుని మౌనంగా విద్య నేర్చుకోవాలి. అంటే నువ్వేం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నువ్వు నేర్చుకునేటటువంటి విద్య యొక్క సిలబస్ ఏమిటి, అదంతా లేకుండా స్కూల్కి వెళ్ళావనుకో, విద్యాలయానికి వెళ్ళావు, సిలబస్ లేదు, టీచర్ లేడు, ఆ విద్యాలయానికి మీ పిల్లల్ని పంపిస్తారా? మరి దేవాలయానికి మీరు అలా వచ్చేసి గుడ్డెద్ది చెవిలో పడ్డట్టు ఏం నేర్చుకుంటున్నారు? దేవాలయానికి వచ్చి ఏమీ నేర్చుకోవటం లేదు. మీరు నేర్చుకుంటున్నారు ఏమైనా విద్య? అంచేత ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకోండి. దేవాలయంలోకి వచ్చి మీరు కూర్చోవాలి. విద్యాలయంలోకి వచ్చి మీరు ఎలా కూర్చుంటారో దేవాలయంలోకి వచ్చి మీరు అలా కూర్చోవాలి. కూర్చుని వినాలి. క్లాసులో మీరు మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ చెప్పింది అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అంచేత దేవాలయంలోకి వచ్చి ఏం చేయాలి? మీరు కూర్చోవాలి, కూర్చుని వినాలి. ఏం వినిపిస్తుందో చూడండి, మీకే తెలుస్తుంది ఏం వినిపిస్తుందో. ఆ వినిపించటానికి ముందు మీరు మూడు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పాను, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము. ఇవాళ ఎవరైనా చదివారా పురుష సూక్తం? మీరు చదివారా? ఎంతమంది చదివారు? అందరూ ఇక్కడ నాకు నలుగురే చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళు చదవనట్టేగా, మరి మిగతా వాళ్ళు వచ్చి చదివించి క్లాస్ అయిపోయాడు. పురుష సూక్తము మీరు ఖచ్చితంగా చదవాలి, శ్రీ సూక్తము మీరు ఖచ్చితంగా చదవాలి, మంత్రపుష్పం మీరు ఖచ్చితంగా చదవాలి. పురుష సూక్తము, శ్రీ సూక్తము రాగానే చదవాలి, మంత్రపుష్పము వెళ్ళిపోయేటప్పుడు చదవాలి. మధ్యన ఏం చేయాలి? మీరు ప్రదక్షిణలైనా చేసుకోండి, కూర్చోనైనా కూర్చోండి. అర్థమైంది కదా? స్థిరంగా కూర్చోండి దేవాలయంలో, ఎక్కడో స్థలం చూసుకుని, లేదు ప్రదక్షిణలు చేసుకోండి. నా సలహా ఏంటి? మీరు పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదివాక ప్రదక్షిణలు చేసుకుని మంత్రపుష్పం చదువుకుని వెళ్ళిపోండి, కూర్చోకండి. నా సలహా అది. కానీ కూర్చున్నా వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎవరు ఎప్పుడు వచ్చినా దేవాలయానికి పురుష సూక్తము స్త్రీ సూక్తము చదువుకోవాలి, ప్రదక్షిణలు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మంత్రపుష్పం చదువుకుని దేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇలా చేస్తే దేవాలయంలో మీకు ఫలితాలు వస్తాయి. ప్లస్ ఎన్ని ప్రదక్షిణలు చేసుకోవాలి, నేను ఉన్న చోట మాత్రము పొద్దున్న 112 ప్రదక్షిణలు జరగాల్సిందే, రాత్రి 2 ప్రదక్షిణలు, 2 గంటల ప్రదక్షిణలు జరగాలి, 2 ప్రదక్షిణలు కాదు. అంతకంటే తక్కువలో నేను ఇచ్చేటటువంటి జ్ఞానము మీరు అందుకోలేరు. జ్ఞానము మాత్రమే అనుకుంటున్నారు మీరు, అన్ని రోగాలు పోతాయి మీకు, అన్ని సమస్యలు తీరిపోతాయి. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు అంటే, మాస్టర్ మాకు క్యాన్సర్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, క్షయ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఏమన్నారంటే, మాస్టర్ మా బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, ఏం చేద్దాం. అన్నిటికీ ఒకటే మందు, ప్రదక్షిణలు. 112 ప్రదక్షిణాలు పొద్దున చేసుకోవాలి మీరు, సాయంత్రం కానీ రాత్రి కానీ, వీలవుతే అర్ధరాత్రి 11:30 to 12:30, 12:30 to 1:30 మోస్ట్ ఐడియల్ టైం అన్నమాట. నాకు చాలా ఎక్కడ ఆశ్చర్యం ఇస్తుందంటే, నవరాత్రి సాధన చేస్తారు, రాత్రి ఎవడు ఏం సాధన చేయడు, పేరు మాత్రం నవరాత్రి అంటాడు. నాకు ఇప్పటికే అర్థం కాలేదు, మీకు బుర్ర ఉన్నవాళ్ళు బుర్ర లేనివాళ్ళు, నవరాత్రి సాధన అంటే ఈ రాత్రుల సాధన అని పేరే చెప్తోంది కదా. మరి రాత్రిలో ఏం చేస్తున్నాం, పొద్దున్న ఏదో చేస్తాం, 4 గంటలు వాయించేస్తాం. ఇంచేత వీలవుతే రాత్రి చేసుకోండి మీరు. వీలవుతే అన్నది కండిషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా ఇక్కడ కరెక్ట్ అట్మాస్ఫియర్ రాలేదు, లేకపోతే అది ఖచ్చితంగా ఆ టైంకి గంట కొట్టడమే. అందరూ రాత్రి 2 గంటలకు చేసుకోవాల్సిందే ప్రదక్షిణాలు, కానీ ప్రస్తుతం మాత్రం మీరు సాయంత్రం ఎప్పుడు వీలున్నప్పుడు చేసుకోండి. ప్రదక్షిణ మొదలెట్టే ముందు పురుష సూక్తం స్త్రీ సూక్తం చదవాలి మీరు. 112 ప్రదక్షిణాలు అయిపోయాక మంత్రపుష్పం చదువుతారు పొద్దున్న, సాయంత్రము రాత్రి స్త్రీ సూక్తం పురుష సూక్తం చదివాక మళ్ళీ మంత్రపుష్పం 2 గంటల తర్వాత చదువుతారు. ఎవరు ఎప్పుడొచ్చినా చేయాల్సిన పనిదే. సామూహికంగా ఉంటే 5-6 కలిసి చేసుకోండి, లేదంటే ఎవరు ఎప్పుడొస్తే అప్పుడు. అర్థమైంది కదా? చివరికి నేను ఎలాంటి పరిస్థితి ఇక్కడ తీసుకొస్తాను అంటే, నిరంతరము ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి రాత్రి పగులు. ముఖ్యంగా బాధ ఉన్నటువంటి వాళ్ళు, సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేసుకుంటే అంత మంచిది. మొత్తము ప్రదక్షిణము దక్షిణ రెండు చాలా ఇంపార్టెంట్. డాక్టర్కి ఫీజు ఇవ్వటమే కాకుండా డాక్టర్ చెప్పిన మందులు కూడా కొనుక్కుని వాడతాం కదా, మరి ఆ మాత్రం బుర్ర ఇక్కడ ఉండాలి. భగవంతుడు అనేటటువంటి వాడిని మీరు డాక్టర్ అనుకున్నప్పుడు మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి, మంత్రపుష్పము స్త్రీ సూక్తము పురుష సూక్తము చదువుకుంటూ ఉండాలి, ప్లస్ ఎంతో కొంత దక్షిణ ఇస్తూ ఉండాలి. ఇంకా దక్షిణ నా వాళ్ళకి నేను పెర్మనెంట్ గా దక్షిణ చెప్పేశాను. మీ పోపుల డబ్బా దగ్గర నుంచి మీరు ఎవరి బుర్ర అయినా బదులు కొట్టినా, ఎవరి జేబు అయినా దొంగతనం చేసినా, అందులోంచి కూడా నాకు ఎంత ఇవ్వాలి, మీకు ఉద్యోగం ద్వారా ద్వాన్ ద్వారా వచ్చే పర్సంటేజ్ కూడా 10% ఇవ్వాలి. అంతే తప్ప ఉద్యోగం ద్వారా వచ్చిన 10% కాదు, ఉద్యోగం ద్వారా గవర్నమెంట్ ఇచ్చేది ఇది కూడా వస్తూ ఉంటుంది కదా చాలా చోట్ల, అందులో కూడా నాకు 10%. అందులో తక్కువ ఇస్తే ఖచ్చితంగా మీరు నా వాళ్ళు మాత్రం కాదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకేంటే మీకు అసలు సీరియస్నెస్ అర్థం అవటం లే, ఇదేదో ఆటా పాట ఆషామాషి అనుకుంటున్నారు తప్ప, ఇక్కడ చేస్తున్నటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అవుతుంది, అవ్వదు, కృతిగ్రహం ఉండదు, రెండే జరుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విద్యా విధానమైనా యూనివర్సిటీస్లో చెప్పబడాలి. చెప్పరు మీరు యూనివర్సిటీలో, గొడవ లేదు, పృథ్వీ ఉండదు. చేత నాతో ఉంటాము చేస్తాము అనేటటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా 10% నాకు అందాలి ప్రతి నెల. రెండోదేంటి, మీ కాలాన్ని ఎలా వినియోగించాలో నేను మీకు నిన్న కూడా 31 రోజులకి టైం టేబుల్ ఇచ్చేసాను, సబ్జెక్ట్ ఇచ్చేసాను నేను మీకు. దాన్ని కాస్త జాగ్రత్తగా లక్ష్యంలో పెట్టుకుని ఆ సాధనను మీరు అక్కడ చేసుకుంటూ ఉంటారు. తెలియంది వాటిది, ఇక్కడ మనకి టెలిఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వెబ్ క్యామ్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. వీటిని క్రోడీకరించుకోండి. పటేల్ వింటున్నావా, ఇది లింక్ లో ఉండాలి. ఎప్పుడు చెప్పింది ఆ రోజు మన వాళ్ళకి వెళ్ళిపోతూ ఉండాలి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళాలి, మిషన్ ఆర్కే వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. నిన్నది వెళ్ళిందా? వెళ్ళలే, వెబ్సైట్కి వెళ్ళాలి. మరి ఇంగ్లీష్లో చెప్పింది మాత్రము వెబ్సైట్స్కి వెళ్ళిపోవాలి. అక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ఇదంతా ఒక్కళ్ళతో అయ్యే పన. అంచేత సమూహాలు ఏర్పడాలి. అంచేత మేము ఒక్కళ్ళని చేసుకోగలము అనేది యూ పీపుల్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఒక్కళ్ళు మీరేం చేసుకోలేరు, గ్రూప్స్ ఏర్పడాలి. ఈ గ్రూప్స్ ఏర్పడటంలో నేను నిన్న మీకు ఒక సలహా ఇచ్చాను, ముగ్గురు ముగ్గురు కలిసి ఒక గ్రూప్గా ఉండండి. ఇక్కడికి వచ్చినా గ్రూప్గా రండి, మీరు ముగ్గురు మీ ఇళ్ల దగ్గర, అక్కడ మీ ఊళ్ళల్లో మీరు చేసుకుంటున్నా కూడా ముగ్గురు ముగ్గురు కలిసి గ్రూప్గా చేసుకోండి. ముగ్గురు కంటే తక్కువ ఉండకూడదు, ముగ్గురు కంటే ఎక్కువ అవ్వాలంటే మళ్ళా ఎంత అవ్వాలి, అది 6 అవ్వాలి. అలా చూసుకోండి. పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ ఉపాసన గురించి చెప్తున్నాను నేను. భగవంతుడి దగ్గరికి వెళ్ళాక మీరు కూర్చున్నాక మీరు ఉపాసన చేశారు అంటే అర్థం ఏంటి అంటే మీలో ఏదో మార్పు రావాలి. ఆ క్షణమైన భోజనం చేశాం, అన్నం దగ్గర కూర్చున్నాం, భోజనం చేశాక చివరికి ఏ పరిస్థితి వస్తుంది, తినలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, లేచిపోతాం. మళ్ళా కొంతసేపటికి అగలేస్తుంది, మళ్ళీ భోజనం చేస్తుంది. అంటే భోజనం దగ్గర కూర్చున్నాక మీకు కడుపు నిండుతోంది, అవునా? నిప్పు దగ్గర కూర్చుంటారు, వేడుస్తుంది. ఐస్ ముక్క దగ్గర, ఫ్రిడ్జ్ డోరు తలుపు తెరిచి కూర్చుంటారు, చలేస్తుంది కదా. అంటే మీరు ఎవరి దగ్గర కూర్చుంటారో ఆ లక్షణాలు మీలో వస్తున్నాయి, అవునా కాదా? మీరు ఎవరి దగ్గర కూర్చుంటారో వారి లక్షణాలు మీలో రావాలి. ఉపాసన అంటే దగ్గర కూర్చోడం. మరి భగవంతుడి దగ్గర కూర్చుంటే మరి భగవంతుడి లక్షణాలు మీలో ఏవైనా వస్తున్నాయా? ఇన్నేళ్ల బట్టి మేము దేవాలయానికి వెళ్తున్నామండి, మేము ఇన్ని పూజలు చేస్తున్నామండి, మీరేం చేస్తున్నారు అంటే భగవంతుడిని మీ నౌకరుగా ట్రీట్ చేస్తున్నారు. మీ నౌకరు అన్నమాట భగవంతుడు. మీకు పనులు చేసి పెట్టాలి, మీ అమ్మాయికి పెళ్లి చేసి పెట్టాలి, మీ అబ్బాయికి ఉద్యోగం చేయాలి, మీ కోడలు నీ మాట వినకపోతే లొంగదీయాలి, కానీ నీ కూతురు అత్త మాట వినకూడదు. తమాషాయన మానసిక స్థితి. దేవుణ్ణి మీరు అడిగేటప్పుడు మీరు ఏం అడుగుతున్నారో కూడా మీ బుర్రకు ఎక్కటం లే. అడిగితే ఏదైనా పద్ధతిగా అడగండి. ఏమంటారు, నా కోడలు నా మాట వినాలి, తప్పేం లేదు. మరి నీ కూతురు ఎవరి మాట వినాలి, వాళ్ళ అత్త మాట వినాలి కదా. పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతాడు దేవుడికి, అసలు మీరు ఏం అడుగుతున్నారో ఏం తెలియదు పాపం అమాయకుడు. మీరు నోటితో ఏం అడుగుతున్నారో మీ కోరిక విపరీతంగా ఉంటుంది కనుక మీకు కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. అల్లుడు మీ మాట వినాలి. మరి మీ కొడుకు, మీ కొడుకు ఏం చేయాలి? మరి అతను ఎవడికో అల్లుడే కదా. బంధం, క్లాష్ అందుకు వస్తుంది. చేత భగవంతుణ్ణి అడగటం కాదు, మీరు భగవంతుడి దగ్గర కూర్చుంటే చాలు మీకు ఏం కావాలో అది వస్తుంది అన్న జ్ఞానం ఇప్పటికి రావటం లే మీకు. అది మనం ఇక్కడ నేర్పాలి. మనం నువ్వేం చేయక్కర్లే, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది అని ఏం అడగక్కర్లే. ఇస్త్రీ చేస్తున్నావు అనుకో, ఎన్ని ముడతలుంటే ఏంటిట లెక్క పెడతావా, ఎన్ని ముడతలు ఉన్నాయో? అమ్మో 3 ముడతలు ఉన్నాయండి ఇస్త్రీకి నేను ఎక్కువ డబ్బు తీసుకుంటాను, 10 ముడతలు ఉన్నాయండి ఇస్త్రీకి ఎక్కువ డబ్బు తీసుకుంటాను అంటావా? నువ్వు ఇస్త్రీ పెట్టి పెట్టాక ఎన్ని ముడతలున్నా హోష్ చాలా మందికి భగవంతుడి శక్తి మీద నమ్మకం లేదు. నాతో చెప్తారు కష్టంగా ఉందని, తగ్గిపోతుందమ్మా, చాలా సీరియస్ కేసు మాస్టర్, నేను ఒక పక్క తగ్గిపోతుంది అని చెప్తే నువ్వు మళ్ళా సీరియస్ కేసు అని చెప్పటంలో నా మీద మీకు నమ్మకం ఉన్నట్టా లేనట్ట? అంటే మీకు అనుమానం ఏంటి అంటే అసలు ఈయన విన్నాడా లేదా? నేను ఇంత భయంకరమైనటువంటి బాధతో వస్తే ఈయనేంటి తగ్గిపోతుంది అంటాడు. డాక్టర్లే తగ్గించలేకపోతున్నారు. ఎవరు తగ్గించలేకపోతున్నారు? డాక్టర్లే తగ్గించలేక. ఇంకా ఈయన మీకు తెలీదు భగవద్శక్తి ఏం చేయగలదో, నాకు తెలుసు, కానీ మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎందుకు అంటే, విశ్వాసం ఉంటే తప్ప చెప్పిన పని చేయరు అందుకు, లేకపోతే విశ్వాసం లేకపోయినా పనిచేస్తలేదు. డాక్టర్ చెప్పినట్టు మీరు మందు వేసుకుని విశ్వాసం లేకపోయినా మందు పనిచేస్తుంది కదా. ఇక్కడ కూడా మీరు 2 గంటల ప్రదర్శనలు, 112 ప్రదర్శనలు చేస్తే రోగాలు తగ్గుతాయి. విశ్వాసం అనే మాట ఎందుకంటాను అంటే, నేను విశ్వాసం ఉంటేనే కదా చేస్తావు నువ్వు, లేకపోతే చెయ్యవుగా. నువ్వు ఛాలెంజ్ చేసి భగవంతుడికి నేను చేస్తున్నాను 112 ప్రదర్శనాలు పొద్దున్న, 2 గంటల ప్రదర్శనాలు సాయంత్రం, ఎందుకు తగ్గదు? తగ్గుతుంది. విశ్వాసం ఉంటే చేస్తావు, విశ్వాసం లేకపోతే రావు. పాయింట్ అర్థం అవుతుంది కదా. నేను చేయలేం మాస్టారు, నేను 2 గంటలు ప్రదర్శనం చేయమన్నా అంతే కదా. నెమ్మదిగా చేయమన్నానా ఫాస్ట్గా చేయమన్నానా? మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారు. నెమ్మదిగా చేసినా 2 గంటలే, ఫాస్ట్గా చేసినా 2 గంటలే. నేను చెప్పింది 2 గంటల కాలం గురించి చెప్పాను. 112 ప్రదర్శనాలు ఎప్పుడు కాలం గురించి మాట్లాడలేదు నేను. చేత మీకు కామన్ సెన్స్ ఉండాలి. గబగబా ఏం పరిగెట్టక్కర్లే, ఛాలెంజ్లు చేసుకోక్కర్లే. ప్రదక్షిణలు ఎవరి స్పీడ్ వాళ్ళది, ఎవరి ఇది అది, అర్థమవుతుంది కదా. ఇదంతా కూడా ఉపాసనలో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇద్దరు మనుషులు పక్క పక్కన పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు, కలగంటున్నారు. ఒకటికి తలనొప్పి వచ్చింది, మామూలు తలనొప్పి, కలలో వచ్చింది తలనొప్పి. వాడికి తలనొప్పి వచ్చి 2-3 నిమిషాలు అయింది, తలనొప్పి వచ్చింది ఎలా తగ్గాలా అని వాడు ఆలోచించుకుంటున్నాడు, ఏ మందు వేసుకోవాలా అని. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కలలో. ఇంకోడికి కల వచ్చింది, వాడికి 20 ఏళ్ల బట్టి భయంకరమైనటువంటి రోగం ఉందిట. కల వచ్చింది వాడికి ఎన్ని రోజులు బట్టి? 20 ఏళ్ల బట్టి కలలో వాడికి చాలా భయంకరమైనటువంటి బాధ ఉంది, రోగం ఉంది. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, వాడు తగ్గలేదు, సన్నగా అయిపోయాడు, పూచికి పిల్లలాగా అంత కలలో. సరే వాడు స్నేహితులు వచ్చి పక్కనే ఉన్నారు, ఒకడికి ఏంటి రోగం, 20 ఏళ్ల బట్టి మామూలు రోగం కాదు, భయంకరమైనటువంటి రోగం, దేశ విదేశాలన్నీ తిరిగాడు వాడు, తగ్గలేదు, ఏడుస్తూ కూర్చున్నాడు. మొదటి వాడికి చిన్న తలనొప్పి, ఏం చేద్దామని ఆలోచిస్తాం. వాడు స్నేహితుడు వచ్చి వాడిని నిద్ర లేపాడు ఇద్దరిని. ఇందులో ఆ నిద్ర లేపటంలో ఎవడి రోగం తగ్గించటం కష్టం? మామూలు తలనొప్పి తగ్గించటం కష్టమా, భయంకరమైనటువంటి రోగం తగ్గించటం కష్టమా? వాడు నిద్ర లేపాడు, నిద్ర లేవగానే ఏమవుతుంది, నీ రోగం ఏమవుతాయి, నీ బాధ ఏమవుతాయి ఏంటిట, ఎన్నేళ్ల బట్టి ఉంటే ఏంటిట? ఉదాహరణ అర్థమైందా? నేను నిద్ర లేవగలిగితే, లేవలేదు ఏం చేయలేవు. ఆ నిద్ర లేవటానికి ఉపాసన కావాలి. ఉపాసన మనం చేయలేము, మంత్రశక్తి అది పూర్వకాలం లాగా ఏకాగ్రత మనకి లేదు. కానీ దగ్గర ఉండగలవు కదా భగవంతుడి దగ్గర. ప్రదక్షిణలు చేస్తూ దగ్గరుండు, కూర్చోవద్దని. ఎందుకంటానంటే కూర్చుంటే నీ మనస్సు ఎక్కడో పోతుంది, అందుకు ప్రదక్షిణలు చేయండి. మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను నేను. ఇంతకీ మీ రోగాలు పోవటానికి కావాల్సింది మీరు భగవతత్వంలో నిద్ర లేవటమే. లేస్తే నీ రోగం ఎంత పెద్దదవుతాయి ఏంటిట, నీ బాధ ఎంత పెద్దదవుతాయి ఏంటిట, ఎన్ని సంవత్సరాలు బట్టే ఉండే ఏంటిట, ఎంతసేపట్లో పోతుంది? తక్షణం. కాదండి నేను నిద్ర లేవను, టైం పడుతుంది అంటే అర్థమవుతుందా? ఇంకేం వరీ కావక్కర్లే, నో వరీ అట్ ఆల్. నీ బాధ ఎంత బాధ అవుతాయి ఉందిట, నిద్ర లేవగానే పోతుంది. మరి నిద్ర లేపటం ఎలా, అది నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, నేను నిద్ర లేవను అంటున్నారు మీరు. ఎప్పుడవుతాయి నువ్వు నాది చాలా పెద్ద బాధ అంటావో
ఆటోమేటిక్ గా నువ్వు ఆ బాధను వదలటానికి రెడీ అవటం లేదు. నీకేంటి అలవాటైపోయింది దాంతో జీవించడం. అంచేత ఆ మానసిక స్థితి ప్రదక్షిణల్లో పోతుంది. అది ఒక ప్రదక్షిణ రెండు ప్రదక్షిణల్లో పోదు. ఎన్నేళ్ల బట్టి ఎన్ని జన్మలు బట్టి ఆ సంస్కారం మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ సంస్కారాలు పోవాలంటే ఈ మాత్రము కష్టపడాలి మీరు. ఇది ఉపాసన అంటే ఉపాసనలో దేవాలయానికి వెళ్ళాలి, ప్రతిరోజు మంత్రపుష్పము శ్రీ సూక్తం చదువుకోవాలి, పొద్దున్న 112 ప్రదక్షిణాలు చేసుకోవాలి, సాయంత్రం 2 గంటల ప్రదక్షిణాలు చేసుకోవాలి, మంత్రపుష్పం చదువుకుని ఇంటికి వచ్చేస్తారు. ఏ ఊళ్ళో ఉన్నా మీరు మీ దేవాలయానికి అలా చేసుకోండి. ముఖ్యంగా సాయి దేవాలయం అయితే చాలా మంచిది, దత్తుడు దేవాలయం అయితే చాలా మంచిది. కానీ ఏ దేవాలయం అయినా పర్వాలేదు. ఎందుకంటే సాయి సకల దేవతా స్వరూపుడు అని నిర్భీతడిగా మనం చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు ఆ భ్రమలో ఉండగానే మా పక్కన సాయి దేవాలయం లేదే అని. ఏ దేవాలయం ఉంటే అదే. ఇది ఉపాసన గురించి చెప్పాను నేను. దీని తర్వాత సాధన చేయాలి. ఈ సాధన చేయటానికి మా గురువు గారు చాలా సులభంగా చెప్పారు. సాధన చేయటానికి నువ్వేం కష్టపడక్కర్లేదని అనిపిస్తున్నాను. రోజుకి 24 గంటల కంటే నువ్వు ఎక్కువ చేయవలసిన అవసరం లేదు అన్నాడు ఆయన. ఏమన్నాడు అంటే అంతకంటే ఎక్కువ చేయగలవా నువ్వు? ఎలా చేస్తావు 24 గంటలే ఉంటాయి. మరి మా గురువు గారు అలా చెప్పారు కనుక నేను ఇంకోలాగా చెప్పలేను. సాధన ఎలా చేసుకోవాలి? 24 గంటలు చేసుకోవాలి. ఎలాగా? మీ కుర్రవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎక్కడ? పిలానీలో చదువుతున్నాడు. ఒక సంవత్సరం పరీక్షలు అయిపోయాయి, బాగా పరీక్ష రాశాడు. ఎండాకాలం సెలవులకి ఇంటికి వచ్చాడు. టీవీ చూస్తున్నాడు. మీ బంధువులు ఎవరో వచ్చి మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే మీరు టీవీ చూస్తున్నారని చెప్తారా, ఇంజనీరింగ్ చదువుతున్నాడని చెప్తారా? వాడు ఏం చేస్తున్నాడు? మరి అదేంటి అలా అబద్ధాలు చెప్తారు మీరు? టీవీ చూస్తున్నాడని చెప్పాం కదా, నేను చెప్తాం. పాయింట్ అర్థమైందా? నువ్వు ఏ విద్య నేర్చుకుంటున్నావో వాడు 5 ఏళ్ల పాటు అదే విద్య మీద దృష్టి ఉంది వాడికి, కానీ 24 గంటలు ఆవిడికి దృష్టి ఉండదు. ఉండకపోయినా వాడిని ఇంజనీర్ అనే అంటాం మనం. ఎందుకు? వాడు టీవీ చూస్తున్నా ఏం చేస్తున్నా వాడి ధ్యాస దాని ఇంజనీరింగ్ మీదే ఉంటుంది. డాక్టర్ ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఏం చేస్తాం? తక్షణం వాడు డాక్టర్ అయిపోతాడు, అవునా? అలాగే మీరు తక్షణం సాధకులు అయిపోవాలి. ఏ పని చేస్తున్నా ఇప్పుడు అర్థమైంది. 24 గంటలు ఎలా చేయవచ్చు? ఓ డాక్టర్ నిద్రపోతున్నాడు, ఆ క్షణంలో వాడు డాక్టర్ అవునా కాదా? ఆ క్షణంలోనూ డాక్టరే. డాక్టరు నిద్రపోతున్నాడు అంటున్నావు నువ్వు, డాక్టరు సినిమా చూస్తున్నాడు అంటున్నావు, డాక్టరు భోంచేస్తున్నాడు అంటున్నావు, సాధకుడు సినిమా చూస్తున్నాడు, సాధకుడు భోంచేస్తున్నాడు అని గుర్తుంటోందా మీకు? గుర్తుండటం లేదు. సాధనది అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ లక్ష్యంతో నువ్వు విద్య నేర్చుకుంటున్నావో 24 గంటలు నీ దృష్టి ఆ విద్య వైపే ఉండాలి. 5 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 24 గంటలు వాడే ఇంజనీరింగ్ చదవడు. నిద్రపోతూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, సినిమాలకు వెళ్తూ ఉంటాడు, వీలవుతే ధర్నాలు చేస్తూ ఉంటాడు, వీలవుతే ప్రొఫెసర్స్ని పొడి చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అది జరుగుతుంది కదా, అన్ని చేస్తూనే ఉంటాడు. కానీ ఎవడు పొడిచాడు అంటే స్టూడెంట్ పొడిచాడు కదా. మరి మీరు ఎప్పుడైనా భగవంతుని సాధకులుగా మీరు జీవిస్తున్నారా? మీరేవైనా పని చేయొచ్చు, అది అలవాటు చేసుకోవాలి. మీరు సాధన అంటే అది, అది ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి. విద్య నేర్చుకునేవాడికి ఆ స్థితి ఉంటుంది. విద్య నేర్చుకునేవాడికి ఆ స్థితి ఉంటుందా ఉండదా? భావం అర్థమైంది అందరికీ సాధన అంటే ఏంటో. అలా చేసుకోవాలి మీరు. నిరంతరము దత్తా 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 అనక్కర్లే. నువ్వు నీ మనసులో నిరంతరము దత్తుడు ఉండాలి. ఉంటే ఏం చేస్తావు నువ్వు? రాముణ్ణి ఉపాసన చేసేటటువంటి వాడు తండ్రి మాట వినలేదు అనుకోండి, రాము సాధకుడు కాదు కదా. మురళి మాయించటం రాలేదనుకోండి, కృష్ణ సాధకుడు కాదు. బాణాలు వేయటం రాలేదనుకోండి, మరి ఎలా ఇప్పుడు? అర్థమైందా? కొంచెం ఆలోచించుకోండి దాని గురించి. అంటే సాధన అనేటటువంటి దానికి నేను ఇచ్చిన ఉదాహరణ అర్థం చేసుకోండి. డాక్టర్ నిద్రపోతున్న డాక్టరే, భోజనం చేస్తున్న డాక్టరే, మంచినీళ్ళు తాగుతున్న డాక్టరే. దానికి భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. పానీయంబుల ద్రావుతున్ గుడుచుతున్ భాషించుతున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాదు సంధానుడై మరిచిన్సురారిసుతుడే తద్విశ్వము. ఆ శ్లోకం నాకు ఇవాళ గుర్తొచ్చింది. సాధకుడు అవుతే ఏం చేయాలి? వాడు నిరంతరం ఎక్కడుంది? మనస్సు ఎక్కడ పెట్టుకున్నాడు? మళ్ళీ శ్లోకం చదివేదా? నిరంతర శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై అనేసరిగల్లా నాకు ఇవాళ మూడు వచ్చేసి పాదుక పీఠాన్ని ఎక్స్టెండ్ చేసింది. అక్కడ సాధనా విధానము, గురు పాదుకలని నువ్వు ఎలాగ పూజించాలి? గురువు కాళ్ళు పట్టి దయచేసి పీకకండి. గురువు కాళ్ళల్లో ఏమీ లేదు, కానీ గురువు కాళ్ళల్లో అన్ని తీర్థాలు ఉన్నాయి. ఈ రెండు నేనే చెప్తున్నాను. గురువు పాదాల్లో ఉంటే మట్టి ఉంటుంది అంతే అక్కడ. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాను నేను, గురువు పాదాల్లో అన్ని తీర్థాలు ఉన్నాయి మీకు. అది ఎలాగా అనేటటువంటిది రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. భరతుడికి వాళ్ళ అమ్మ రాజ్యాన్ని సంపాదించి పెట్టింది, కైకేయి అదేగా చేసింది. సాధనా విధానం గురించి చెప్తున్నాను. ఉపాసన మర్చిపోలేదు కదా మీరు. ఉపాసన అంటే ఏం చేయాలి? మీరు దేవాలయానికి వెళ్ళవలసిందే. మేము ఇంటి దగ్గర కూర్చొని పూజలు చేస్తున్నాం అంటే అది ఉపాసన కాదు. మీ పిల్లవాడు ఇంటి దగ్గర కూర్చొని నేను చదువుకుంటున్నాను అంటే మీరు వింటారా? ఎక్కడ పంపిస్తారు? విద్యాలయానికి పంపిస్తారు కదా. లేదమ్మా నేను ఇంట్లో కూర్చొని బాగా చదువుకుంటానంటే ఒప్పుకుంటారా? అలాగే మీరు ఇంటి దగ్గర కూర్చుని మేము ఉపాసన చేస్తున్నాము అనే పిచ్చే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా భగవంతుడికి దూరం అయిపోతున్నారు. గుర్తుంచుకోండి, బల్ల గుద్ది బల్ల విరక్కొట్టి మరీ చెప్తున్నాను, నేను విరక్కొట్టలేను. అది అన్నమాట, ఇంటి దగ్గర పూజలు మానేయండి మీరు. ఆ పూజలకి విలువే లేదు మీకు. ఇంకంటే మీకు తెలియదు ఏం చేయాలో. ఇంకోళ్ళెవరో నాకు చాలా షార్ట్ కట్ చెప్పారు, మాస్టర్ మీ చుట్టూ మేము 112 సార్లు తిరిగేస్తామండి. గొప్ప ఐడియా. అంతకంటే నాకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నా మీద పడకుండా ఎవరు కాపాడతారో చూడండి. 14th నేను ఇక్కడికి వచ్చి స్థిరపడిపోతానని చెప్తే సహస్రనామావళి పూజ చేస్తామన్నారు. చెయ్యండి అభ్యంతరంలే, కానీ నా బాధ కూడా కాస్త కూర్చుని ఇలా కూర్చోబెడతారండి నన్ను. ఇలా కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటారండి. వాళ్ళు మాత్రం ఒక్కొక్క పూజ వేసి వెళ్ళిపోతారు. అక్కడ టీ తాగుతూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు, అలా కబులు చెప్పుకుంటుంటా. నేను ఆ పూజలు నాకు వద్దు. అది వద్దు అంటే ఒప్పుకుంటారు కదా. మరి నా చుట్టూ ప్రదర్శనలు చేస్తానంటే కూడా ఒప్పుకోను. మరి పూజలు మీరు దేనికి చేసుకుంటారంటే ఫోటోకి చేసుకోండి, నాకు అభ్యంతరం. అదే నాకు అర్థమైంది కాదు, ఒప్పుకోను. నేను ఒప్పుకోను, అందుకే పూజలకి ఒప్పుకోను. నేను ఫోటోకి చేసుకోండి అభ్యంతరం, ఎంత చేసుకున్నా చేసుకోండి. కాస్త నన్ను చూస్తూ ఉండండి, ఎలా చేస్తున్నారో, మీరు ఎంత భక్తితో చేస్తున్నారు, మీ మనస్సులన్నీ ఎలా ఉన్నాయో అప్పుడు అర్థమవుతూ ఉంటుంది నాకు కూడా. సాధన అనే దాని గురించి చెప్తూ చెప్తున్నాను. భరతుడికి వాళ్ళమ్మ రాజ్యం సంపాదించి పెట్టింది. నాకు ఆ రాజ్యం వద్దు అన్నాడు. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళాడు. నీ రాజ్యం నువ్వు తీసుకో, నేను నీకు సేవకుడుగానే ఉంటాను అన్నాడు. అది ఎలా కుదురుతుంది? మా నాన్న నన్ను అడవిలోకి వెళ్ళమన్నాడు, ఇంకొక కుదరదు అన్నాడు. ఏ అమ్మవుతే నేను అడవిలోకి పంపించాలని చెప్పిందో ఆ అమ్మే చెప్తోంది ఇప్పుడు వద్దు అని అంటే నేను ఒప్పుకోను అన్నాడు. మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేశాడు? పాదుకలు ఇచ్చాడు. ఇంచేత ఈ పాదుకల యొక్క పూజ రామాయణం నుంచే స్టార్ట్ అయింది. అసలు 14 ఏళ్ల పాటు రాముడి పాదుకలని పెట్టుకుని తను రాజ్యం చేశాడు. అంటే రాజ్యం చేసింది ఎవడు? తన రాముడి పాదుకల. మీ జీవితాలలో మీ కోరికలు రాజ్యం చేస్తున్నాయా, గురువు పాదుకలు రాజ్యం చేస్తున్నాయా? అది తేడా. పాదుకల పూజ అంటే అర్థం అది. తేడా అర్థమైందా? ఇంకా గురువు పాదుకలు పెట్టేసుకుని మేము గురువు పాదుకల్ని పూజ చేస్తున్నాం కనుక నాకు ఇవాళ 1 కోటి రూపాయలు వచ్చేయాలి, లేకపోతే ఇవాళ నా బాధ తగ్గిపోవాలి, లేకపోతే ఇవాళ నేను అనుకున్నటువంటి వ్యక్తి క్లాసుకి రాకూడదు, మా మేనేజర్ ఆఫీసుకి రాకూడదు, మరి భరతుడు ఎలా చేసి ఉంటాడు పాదుకల పూజ? రాముడే కనుక అక్కడ ఉండి ఉంటే రాముడు ఏం చేసేవాడో అది చేశాడు కదా. అంటే గురువే కనుక మీ పక్కన ఉంటే ఏ ఆచరణ చేస్తాడో ఆ చరణాలను బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అది చరణాలంటే, పాదుకా పూజ అంటే. అంచేత ఇవాళ నేను పొద్దున్న మాట్లాడుతున్నాను ఒకళ్ళతో ఫోన్లో, నాకు ఐడియా వచ్చింది ఇది. గురు పాదుకలు అనేది ఇంత నేను చెప్తున్నా, దత్తుడికి పాదుకలు చాలా ఇంపార్టెంట్. చాలా మంది గురువుల ఫోటో చేస్తే వాళ్ళ మొహాలు అవి రావు, పాదుకలే వస్తాయి. లారీ మాషే అది మీరు చూసి ఉంటారు. చాలా చోట్ల ఏమొస్తుందంటే వాళ్ళు ఫోటో తీస్తే పాదుకలే వస్తే ఆయన జవాబు ఏమిచ్చాయంటే అవే కదయ్యా ముఖ్యం అన్నాడు. అంటే ఏమిటి, మీ ఆచరణ గురు చరణాలకి అనుగుణ్యంగా ఉండాలి. అది ఎలాగా అనేటువంటిది వీలవుతే మరి ఇవాళ సాయంత్రం అది గురు పాదుకా పీఠం రెడీ చేసేయగలిగితే మీరు నాపరాలు వేసేసి అక్కడ సాయంత్రం, లేకపోతే రేపు ఎలాగో పూర్ణాహుతి కనుక, కానీ ఇవాళ సాయంత్రానికి అది మీరు రెడీ చేసేయాలా ఇసుక. అది మీరంతా మీరు మూసి ఏం చేయలేరు. సాధన అర్థమైందా ఏంటో? అంటే సాధన అంటే అర్థం ఏమిటి, గురువే కనుక అక్కడ ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి డ్రైవింగ్ సాధన చేస్తున్నారు, మీరు సాధన చేస్తున్నారంటే నేర్చుకోవటం. డ్రైవింగ్ నేర్చుకోవటం ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? డ్రైవింగ్ రాకపోతే నేర్చుకుంటారు. వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారా? లేకపోతే మీరు డ్రైవింగ్ సాధన చేస్తున్నారు. డ్రైవింగ్ సాధన చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ కూర్చోవాలి? డ్రైవర్ పక్కన కూర్చుంటారా లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారా? మీరు డ్రైవింగ్ రాదుగా మీకు, మరి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నారు ఏంటి? అంటే అర్థం ఏమిటి, సాధన మీరు చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడో అది చేస్తాడు, అంతే కదా. మీకు రాదు, రాకపోయినా మీరేం చేస్తారు? అతను ఏం చేస్తాడో ఆ ఆచరణ చేయటానికి ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తారు 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 చేస్తారు, చివరికి ఏమవుతుంది, డ్రైవింగ్ వస్తుందా రాదా? అక్కడే కూర్చుని మీరు ఇగ్నిషన్ ఆఫ్ స్టార్ట్ చేయరు, డ్రైవర్ ఏం చేస్తాడో అదేమీ చేయరు, మీకు డ్రైవింగ్ వస్తుందా? అంచేత గురు చరణాలని మీరు పట్టుకున్నప్పుడు గురువు ఎలా నడుస్తున్నాడో అలా నడవండి. ఒక రోజులో వస్తుందా రాదు, ఒక రోజులో రాదు. కానీ ఈ లెక్చర్ అంతా మీరు వింటున్నారు అంటే ఎన్ని జన్మలు బట్టి మీరు ఇది నేర్చుకుంటున్నారో అది అర్థం చేసుకోండి. లేకపోతే అందరూ వచ్చేసే వాళ్ళేగా, అందరూ రాలేదుగా ఈ క్లాస్కి, మీరు వచ్చారు అనేక కారణాల వల్ల ఇచ్చుంటారు, దగ్గరగా ఉందని వచ్చుంటారు, బాధ్యత ఉందని వచ్చుంటారు, ఏదో కారణం. ఇదంతా కూడా గురువు యొక్క పిలుపే అని నాకు తెలుసు కనుక, గురువు సర్వసమర్థుడు కనుక నేను గ్యారంటీగా చెప్తా తగ్గిపోతుందని. నేనేం చేయలేను, నన్ను ఎవడు ఏ మార్గదర్శకుడు నన్ను నడిపిస్తున్నాడు వాడు ఇలా చేయంటున్నాడు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను కనుక నాకు ధైర్యం ఏంటి, నా ద్వారా ఆ శక్తి మీకు లభిస్తుంది. లభిస్తుంది అన్న గ్యారంటీ ఏంటి, నా దగ్గరికి వచ్చారు కనుక. గ్యారంటీ అదే, డాక్టర్ దగ్గరికి వచ్చారు కనుక మందు వస్తుంది. గ్యారంటీ ఏంటంటే మీరు నా దగ్గరికి వచ్చారు. కానీ ఇంకా గ్యారంటీ ఎప్పుడవుతుంది, నేను చెప్పింది ఆచరిస్తే అది సాధన. నేను చెప్పింది మీరు చేయాలి. ఏం చెప్తున్నాను నేను, మంత్రపుష్పము దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు చదువుకోవాలి, దేవాలయంలోకి రాగానే పురుష సూక్తము శ్రీ సూక్తము చదువుకుని ప్రదక్షిణలు చేసుకోండి అంతే, ఇంకా మీరేమి చేయొద్దు. ఇంకా కొంతమంది 2 గంటల పాటు మేము మంత్ర జపం చేసుకోవచ్చా, దానికప్పుడు చేసుకోండి హాయిగా. మంత్ర జపం అక్కడ గోడల మీద రాయించాను నేను ఏ మంత్రం చేసుకోవాలో. అది కాదండి, మాకు ఇంకో మంత్రం బాగా నోటుకొచ్చు, మాకు చాలా ఇష్టం అది. ఇది నచ్చిన మంత్రం చేసుకో, ఏ మంత్రం చేసుకున్నా ఒకే. పాయింట్ అర్థమైంది కదా, ఏ మంత్రం చేసుకున్నా ఒకటే అని. నాతో ఆశ్రమంలో ఉన్నవాళ్ళు మాత్రం మంత్రాలు మారిస్తే ఒప్పుకోను నేను. ఏ మంత్రాలు చేసుకోవాలి మీరు, 3 ఇచ్చాను నేను మీకు, గాయత్రి మంత్రం, మహాలక్ష్మి మంత్రం, దత్త మంత్రం, అంతే. మీకు మాత్రం అంతే, మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ 3 మంత్రాల్లో ఏదో ఒకటి చేసుకోండి. ఎందుకంటే ఈ 3 మంత్రాలు కూడా దత్తుడి యొక్క 3 ముఖాలకి ఎలా సమానమో నేను తర్వాత చెప్తాను. నేను ఒక్క క్లాసులో నేను మీకు మొత్తం చెప్పలేను. నేను సాధన అంటే అర్థమైంది కదా ఇప్పుడు, అంటే గురువు ఎలా ఆచరిస్తాడో అలా ఆచరించటం సాధన. చాలాసార్లు ఈ సాధన మీరు చేస్తున్నప్పుడు, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ ఏమో కారులో కూర్చొని చేస్తారు, కానీ ఇది బ్రేకు, ఇది యాక్సిలరేటరు, ఇది ఏంటిది గేర్ మార్చేది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, అనుకోకూడదా? సాధన అది. నిరంతరము కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అనే సాధన ఉన్నట్టు, నిరంతరము కూడా నా గురువు నా పక్కనే నుంచుంటే నేను ఎలా జీవిస్తాను, నేను అలాగే జీవిస్తాను. నేను ఎప్పుడు కూడా నిరంతరము నాకు ధ్యాస ఏముంటుందంటే మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య నా పక్కన ఉంటే ఏం చేస్తాను, అది తప్ప ఇంకేమీ చేయలేదు. నేను సిగరెట్లు కాల్చేటప్పుడు కూడా ఆయన ముందు సిగరెట్లు కాల్చాను, ఆయన వద్దం లేదు, నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఆశ్రమంలో. మిగతా ఆశ్రమంలో సిగరెట్ తాగినిస్తారా? నేను మాత్రం ఎవరికి పర్మిషన్ ఇవ్వబోవటం లేదు. నాకు నా గురువు ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు, ఆయనకుండే లాజిక్లు ఆయనకుంటాయి. ఇప్పుడు నేనేం సిగరెట్లు తాగటం లేదు. పాయింట్ అర్థమైంది కదా. అంటే ఏమిటి, మీ ఆచరణకి జవాబుదారీ మీరు ఎవరికి అంటే మీ గురువుకి, అంతే. అది అవుతే మీరు సాధకులే. మీరు ఏం చేసినా అక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇచ్చానంటే సిగరెట్ది, మీరు చేతకాంది గురువు చేయమండు. హీఈస్ నాట్ ఎ ఫూల్. సర్వజ్ఞుడు అయినటువంటి వాడు మీకు చేతకాంది ఎందుకు చేయమంటాడు? అంచేత మీకు ఎంత చేత వచ్చినో అంత చేస్తున్నారా లేదా? 2 గంటలు ప్రదక్షిణ చేసుకోవటానికి నాకు టైం లేదు అన్నాం అనుకో, ఏ గురువు ఒప్పుకోడు, మీరే ఒప్పుకోరు. మీకు బద్ధకం వల్ల మీరు చేయలేరు తప్ప, అయితే నాకు 2 గంటలు టైం లేదండి. ఎందుకుండదు 2 గంటల టైం? సినిమా చూడటానికి 3 గంటల టైం ఉంటుంది కదా, టీవీ సీరియల్ చూడటానికి టైం ఉంటుంది కదా, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటానికి టైం ఉంటుంది కదా, నేను ఇంత బాధపడిపోతున్నాను అని బాధపడటానికి నీకు టైం ఉంటుంది కదా. ఆ బాధపడే టైంలో ఈ పని చేయి. సాధన అర్థమైందా? అంటే నిరంతరము నువ్వు ఎవరిని ఆదర్శంగా పెట్టుకున్నావో, దత్తుణ్ణి కావచ్చు, శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, అరవిందో కావచ్చు, కబీర్ కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, అతనే కనుక నీ పక్కన నుంచునుంటే నువ్వు ఏ పనులు చేస్తావో అది హాయిగా చేసుకో. అతను పక్కనుంటే ఆ పని చేయలేను అనుకున్నప్పుడు ఆ పని చేస్తే ఏడవద్దు, బాధపడొద్దు, పశ్చాత్తాపడొద్దు. ఏమయ్యా నిన్ను నమ్ముకున్నాను నేను, మళ్లీ నేను ఈ బలహీనతకి లొంగిపోయానే అని ఆయన్ని చూసి ఏడవండి, బలం ఆయన ఇస్తాడు. అలానే తప్పు చేసి ఏడుస్తూ కూర్చోకండి. సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ట్రై చేయండి. జారిపోయారు ఓకే. నేను ఎప్పుడు మా గురువు గారు ఒక ఉదాహరణ ఇచ్చేవారు, బురదలో కాలు జారిపడింది, బురద అంటుకుంది, ఏం చేస్తావు? కడుక్కుంటావు. కడుక్కున్నాక ఏం చేస్తావు? బురద అంటుకుంది, బురద అంటుకుంది, బురద అంటుకుంది అంటావా? ఏమనో నీ తరమని నువ్వు పోతావు, పడ్డావు, ఓకే, తప్పు జరిగింది, ఓకే, ఏమైంది కడిగేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం, అది సాధన. అంటే సాధన అర్థమైంది కదా, ఉపాసన సాధన. మరి మేము అసలు తప్పులు చేయకుండా ఉండలేం కనుక సాధన చేయము అంటే అసలు ఎప్పుడు ఎదగవు, చేసుకుంటూ ఉండటమే. ఎన్ని జన్మలు సిద్ధి వచ్చేంత వరకు, 1 జన్మ అవుతే 1 జన్మ, 70 జన్మలు అవుతే 70 జన్మలు, 1 కోటి జన్మలు అవుతే 1 కోటి జన్మలైనా నీ చరణాలను వదలను, పడుతూ ఉంటా కానీ నీ కాళ్ళు పట్టుకుంటా. ఆ ఆవేదన ఉన్నదే అదే సాధన. పడిపోతాం కనుక నేను పూజ చేయలేనండి, ఎలాగో నేను అధోపం చేస్తూనే ఉంటాను, అది సాధన కాదు. సాధన అయిపోయిన తర్వాత ఆరాధన, ఈ నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానము, మీకు వచ్చినటువంటి ఈ సిద్ధి, మీకు లభించింది మీరు ప్రపంచానికి పంచిపెట్టాలి. గురువు నీకు తినే ఇవ్వడు. హనుమంతుడికి దేవతలందరూ వరాలు ఇచ్చారు. పుట్టిన క్షణంలోనే సూర్యుడిని చూసి అదేమో పండు అనుకుని ఎగిరాడు. సరే ఏదో పడ్డాడు, సరే జరిగింది ఏదో జరిగింది, కానీ దేవతలందరూ కూడా వరాలు ఇచ్చేశారు. కానీ ఆ వరాలు ఆయనకు పనిచేయలే. ఎప్పుడు పనిచేసింది? రాముడు పని చేయటం మొదలెట్టినప్పుడు కానీ ఆయన శక్తి పనిచేయలే. రామాయణం తెలుసు కదా మీకు. వాలిని ఏం చేయలేకపోయాడు. వాలి ఏమో చంపేస్తాడేమో అని చెప్పి సుగ్రీవుడితో సహా కొండ మీద ఎక్కడో దాముకున్నాడు, ఋషిముఖ పర్వతం మీద. రాముడు వచ్చాక, రాముడు పని చేయటానికి సంకల్పించుకున్నాక ఆ దేవతలు ఇచ్చిన వరాలన్నీ కూడా పనిచేయటం మొదలెట్టాయి. అంచేత మీకు కూడా మీ బాధలు ఇవంతా కూడా కేవలము ఈ విషయాలు వినటానికి మీకు ఒక వీలు ఈ మాస్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందని. కానీ ఇదంతా నటన. ఇదంతా ఏంటంటే మీకు వరాలు ఇచ్చి ఉన్నాడు ముందే దత్తుడు, భగవంతుడు. నీకు రోగం తగ్గిపోయింది, నీ బాధలు పోయాయి, నీ సమస్యలు పోయాయి, కానీ ఎప్పుడు నువ్వు ఈ దైవీ కార్యం చేయటం మొదలెడితే అక్కడ కొంతమందికి తగ్గటం, కొంతమందికి తగ్గకపోవటానికి కారణాలు. దైవీ కార్యం మొదలెట్టేసామనుకో గ్యారంటీగా తగ్గిపోతుంది. ఏంటి మీకు ఉద్దేశం? భగవంతుడి చేత కదా, నీకు ఆరోగ్యం ఇవ్వలేడా, ఆయనకి ఇవ్వాలని లేదనా మీ ఉద్దేశం? అవసరం కనిపించాడు కదా, పొజిషన్ కనిపించాడు కదా. కానీ ఏంటి దైవీ కార్యం చేసుకోవటానికి? నేను మీకు మూడు కండిషన్స్ చెప్పాను. నేను ఒకటి ఉపాసన సాధన ఆరాధన చెప్పింది, అర్థమైంది కదా. ఆరాధన అనేది ఈ విషయాన్ని, ఈ విజ్ఞానాన్ని మీరు ప్రపంచానికి అందజేయాలి. మీకు వచ్చినంత అందజేస్తారు. మీకు ఇంతవరకు అర్థమైపోయింది కదా, ప్రదర్శనలు చేసుకోవాలి. పొద్దున్న 112 ప్రదర్శనలు చేసుకోవాలి, సాయంత్రం 2 గంటల ప్రదర్శనలు చేసుకోవాలి, వీలైతే అర్ధరాత్రి చేసుకోవాలి. అప్పుడు దేవుడు తలుపులు వేసేసి ఉంటాయండి. అంటే మీ దేవుడు తలుపులు వేసేస్తే పాపం తలుపులు తీసుకురాలేడు ఆయన, పాపం మీరు తాళం వేసేస్తే అవుట్ అన్నమాట మీ దేవుడు. అంత బలహీన దేవుడు నీకేం చేస్తాడు? నువ్వు ఏదో రూల్ పెట్టుకున్నావు, ఆ టైం అప్పటికి తలుపు తాళం వేసుకుంటావు. ఆ పద్ధతి కరెక్టే. ఇక్కడ కూడా నేను వచ్చినా కూడా తాళం తీయొద్దు అని చెప్తాను పూజారికి. మాస్టర్ వచ్చారు కనుక మేము తాళం తెరుస్తాం అంటే ఒప్పుకోండి, నేను వెళ్ళాను అసలు దత్తుడి దగ్గరికి. ఆ టైం ఆయన పడుకుని ఉంటే నేను ఎందుకు లేపాలి? కానీ ఆయన పడుకున్నా అంటే నేను వచ్చానన్న సంగతి ఆయనకి తెలియదా? మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆయనకి తెలియదా? చేసుకోండి. తలుపులు, గుడి తలుపులు వేసి ఉంటే మీకేంటిట? ఈ విజ్ఞానం అందించినా చాలు మీకు, మిగతానే మీరు చెప్పకాలే. ఈ మాత్రం చెప్పిన ఇంతేంటే, దేవాలయంలో మీకు రిజల్ట్స్ రాకపోవటానికి కారణం ఇంతే. మీరు చేయవలసినంత చేయటం లేదు. మరి దీనికి శాస్త్రీయమైన ఆధారం ఏదైనా ఉన్నదా మాస్టారు? యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ. తెలుసు కదా ఈ శ్లోకం మీకు. అంటే ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది? మీ పాపాలు పోతాయి. రోగాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? సమస్యలు ఎందుకు వస్తాయి? పాపాల వల్ల వస్తాయి. ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది? పాపాలు పోతాయి. కానీ నువ్వేమో 10 పాపాలు చేసి ఒక ప్రదక్షిణ చేస్తే పోతుందా? ఒక ప్రదక్షిణతో ఒక పాపం పోయి ఉంటుంది గ్యారంటీగా, కానీ మిగతా 9 ఉన్నాయి కదా నెత్తి మీద, దాంతో ఊరుకోగా నువ్వు. ఈ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళా బయటకు వెళ్ళి ఇంకో 10 పాపాలు చేస్తావు. అంటే రెండో రోజు వచ్చేసరికల్లా ఇంకొక ప్రదక్షిణ చేస్తావు. పాపాల సంఖ్య ఎంతైంది? ఇక్కడ 9, 18 అయింది. మళ్లీ దేవాలయానికి వెళ్ళావు నువ్వు. అంటే రోజు రోజుకి నువ్వు చేసేటటువంటి ప్రదక్షిణలు రోజు రోజుకి తగ్గిస్తున్న పాపాన్ని. నువ్వేం చేస్తున్నావు? పాపాన్ని పెంచుకుంటున్నావు. కానీ ఋషులు కనిపెట్టినటువంటి ఈ ఫార్ములా ఉంది, 112 ప్రదక్షిణాలు పొద్దున్న, 2 గంటల సాయంత్రం అనేది ఖచ్చితంగా మీకు పాపాలను తగ్గిస్తుంది, ఇంకా పెంచదు. ఇందుకు ఆ కోటా వాళ్ళు పెట్టారు, వాళ్ళకున్న సైన్స్ వాళ్ళకుంది. 500 మిల్లీగ్రామ్స్ పారాసెటమాల్ వేసుకోమంటే నువ్వు 100 మిల్లీగ్రామ్స్ వేసుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. మందు వేసానే అంటే ఏం లాభం? పాయింట్ అర్థమైంది కదా. ఈ విజ్ఞానాన్ని మీరు చెప్పగలిగిన మానవులకి చాలా మంది సుఖపడిపోతారు. చాలా మంది వింటారు ఇది తెలియక, చాలా మందికి తెలియక అంతే. పాయింట్ అర్థమైంది కదా. ఉపాసన సాధన ఇవి రెండు అర్థమే కదా. మూడవది ఆరాధన ఏంటి అంటే ఈ విషయం 10 మందికి చెప్పటం, మీకు తెలుసుకున్నటువంటి ఈ చిన్న విజ్ఞానాన్ని 10 మందికి చెప్పటం. ఈ ఉపాసన సాధన ఆరాధన దీని మీద ఆధారపడినటువంటి అనేక విషయాలు నేను మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇది ఓకే. మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో అలా చేసుకోండి. సాయంత్రానికి మాత్రం మీరు అంటే 4:30 ఆ ప్రాంతాలకి ఆ పాదుకా పీఠం రెడీ చేసేస్తే క్లాస్ అక్కడ తీసుకుంటా, అది రెడీ కాకపోతే ఇక్కడే చేసుకున్నాం. కానీ కరెక్ట్ గా 4:30కి క్లాస్ ఉంటుంది. ఓకే, జై గురుదేవ్. ఇవాళ చెప్పింది అర్థమైన కదా, ఉపాసన సాధన.